सुभाषितम् दा सुभाषितम्।
తెలుగు సంగీత సాహిత్య కళావేదిక దాసుభాషితం, నవలా స్రవంతికి స్వాగతం.
మరపురాణి మేరీ శ్రవణ సంచిక, దీనిని శ్రీ నండూరి సూర్యనారాయణమూర్తి గారు రాశారు. ఇది ఓ మధ్యతరగతి కుటుంబ గాథ. కూతురు పురుడు పోయటానికి భూతల స్వర్గమని పేరు పొందిన అమెరికాకు వెళ్ళిన వృద్ధ దంపతులు అక్కడ ఎదుర్కొన్న ఇబ్బందులు, పొందిన ఆనందాల సమాహారం ఈ నవలిక. ఇందులోని పాత్రలు, పేర్లు, సంఘటనలు, సందర్భాలు, సంభాషణలు అన్నీ కల్పితాలు, ఎవరిని ఉద్దేశించినవి కావు. మరొక విషయం, ఈ నవలిక కథాకాలంలో గర్భస్థ శిశువుల స్కానింగ్పై అమెరికాలో నిషేధం లేదు. వినండి మరపురాని మేరీ శ్రవణ సంచిక. మరపురాని మేరీ. మా శ్రీమతి ఆనందానికి హద్దు లేకుండా పోయింది. భూమి మీద నడవకుండా గాలిలో తేలిపోతూ ఉంది. వెళ్తున్నది భూతల స్వర్గమని పేరు తెచ్చుకున్న అమెరికాకి. అందులో లేకలేక కలిగిన ఏకైక కూతురు సుధకి పురుడు పోయటానికి. అమెరికా రమ్మనమని అల్లుడు గారి వద్ద నుంచి ఫోన్ వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో ఒకటే హడావిడి. ప్రయాణానికి టైం 10 రోజులు ఉందనగానే సర్మానంతా సర్దేసింది. స్కానింగ్లో పుట్టబోయేది ఆడపిల్ల అని తెలియడం వల్ల అప్పుడే మనమరాలికి పరికిణీలు, గౌన్లు పుట్టించి వేసింది. పిరిటిలోని పిల్లకు అంతంత పెద్ద సైజు బట్టలు ఎందుకని నేను అడిగితే, తన మనమరాలు చాలా ఆరోగ్యంగానూ బొద్దుగా ఉంటుందని నాకు సమాధానం చెప్పింది. పైగా తెలియని విషయాల్లో కలుగు చేసుకోవద్దని చిన్న వార్నింగ్ ఇచ్చింది. చేసేదేమీ లేక నేను నోరు మూసుకోవలసి వచ్చింది. సుధ జానకి కాపురానికి వచ్చిన 10 ఏళ్లకు పుట్టింది. అందుచేత అతి గారాభంగా పెరిగింది. దానికి ఊహ వచ్చేటప్పటికీ నేను సెంట్రల్ పీడబ్ల్యూడీలో చీఫ్ ఇంజనీర్గా పదోన్నతి పొందటం వల్ల ఇంట్లో నౌకర్లు, చాకర్లు, కారు డ్రైవరు ఉండటంతో పాటు సకల సదుపాయాలు ఉన్న పెద్ద భవంతి బంజారా హిల్స్లో మాకు ఉండటం చేత దాని బాల్యమంతా కష్టమంటే ఏమిటో తెలియకుండా గడిచిపోయింది. ఎంత గారాభంగా పెరిగినా, మేము ఎంత ముద్దు చేసినా సుధ ఏనాడు పెంకితనం చేయలేదు. దాని ప్రవర్తన ఎప్పుడూ సౌమ్యంగానే ఉండేది. అదే కాకుండా దాని చదువును ఏనాడు సుధ అశ్రద్ధ చేయలేదు. ప్రతి క్లాసులోనూ 1st వచ్చేది. ఆఖరకు ఎంఎస్సీ ఫిజిక్స్లో కూడా యూనివర్సిటీ 1st వచ్చింది. సుధ ఎంఎస్సీ ఫలితాలు వచ్చిన దగ్గర నుండి పిల్లకు వీడు వచ్చేసింది. ఆ ఏడాది పెళ్లి చేసేయాలని జానికి పట్టుబట్టింది. అప్పటికే నేను రిటైర్ అయ్యి 5 ఏళ్ళైనా మాకు డబ్బుకేమీ కొదవలేదు. ఇల్లే కాకుండా కొన్ని స్థిరాస్తులు కూడా ఉన్నాయి. సుధ పెళ్లి ఎంతో వైభవంగా చేయాలని నేను ఎన్నో కలలు కొంటున్నాను. సంబంధాలు చూసే ముందు సుధ మనసులో ఏముందో తెలుసుకోవడం మంచిదని భావించి ఒకనాడు సాయంకాలం తన పెళ్లి విషయం కలిపాను. సుధ తన మనసులోని మాటను బయటపెట్టింది. అమెరికా వెళ్లి అక్కడ బోస్టన్ నగరంలోని MITలో న్యూక్లియర్ ఫిజిక్స్ లో పరిశోధన చేయటం తన అభిమతమని చెప్పింది. అయితే అమెరికా సంబంధం చూడాలన్న మాట అని నేనంటే, ఆ విషయంలో మీరు శ్రమపడనక్కర్లేదు. నా స్నేహితురాలు శిరీష్ అన్నగారు గౌరీ శంకర్ MITలో పోస్ట్ గ్రాడ్యుయేట్ అసైన్మెంట్ చేస్తున్నాడు అని చెప్పింది. వాళ్ళ నాన్నగారితో మాట్లాడమని చెప్పింది. ఉన్న ఒక పిల్ల అమెరికా వెళ్లి పై చదువులు చదువుతానంటుంది. పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో మాకు దగ్గరగా ఉంటుందన్న ఆశతో ఉన్న నాకు సుధ నిర్ణయం మనసులో కొంత దుమారం లేపింది. సుధతో వెంటనే నా మనసులోని బాధను తెలియజేయకపోయినా ఆ రాత్రి ఆ విషయం జానకి తెలియజేశాను. జానకి మరీ బెంబేలు పడిపోయింది. ఎక్కడో 10,000 మైళ్ళ దూరంలో ఉన్న అమెరికాకు సుధ వెళ్ళిపోతే మా ఇద్దరి సంగతి ఏమిటి అని బాధపడింది. మరునాడు ఉదయం సుధతో ఈ విషయం గురించి సీరియస్గా మాట్లాడుతానని హడావిడి చేసింది. అలా చేయవద్దని జానకి నచ్చ చెప్పి నేను మర్నాడు నా ప్రాణ స్నేహితుడు సత్యంతో సుధ నిర్ణయం, నేను జానకి పడుతున్న బాధ గురించి చెప్పి వాడి సలహా అడిగాను. సత్యం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోకుండా తేలిగ్గా కుట్టిపారేశాడు. రే రామ, ఈ రోజుల్లో దూరాభారాల గురించి ఆలోచించవలసిన అవసరం ఏమిట్రా? జట్ ఏజ్ ప్రపంచాన్నంతటినీ చిన్న విలేజ్ చేసేసింది. డబ్బుంటే చాలు రైలు మీద ఢిల్లీకి వెళ్లే సమయం కన్నా అమెరికా జెట్ విమానంలో వెళ్ళటానికి తక్కువ టైమే పడుతుంది. నీకు డబ్బు విషయంలో ఏ లోటు లేదు. ఎప్పుడు కావలిస్తే అప్పుడు అమెరికాకు వెళ్లి మీ పిల్లలు చూసి రావచ్చు. అందుచేత సుధ కోరినట్లు చేయి, వేరేగా ఆలోచించి దాని మనసు గాయపరచుకో. సత్యం సలహా నాకు నచ్చింది. జానకిని కూడా ఒప్పించి మర్నాడు గౌరీశంకర్ నాన్నగారు హర్నాథ్ గారిని కలిసి సంబంధం విషయం ముచ్చటించాను. హర్నాథ్ గారు హైకోర్టు లాయర్, అయినా పెద్దగా గడించినట్టు కనపడలేదు. వారికి శ్రీనగర్ కాలనీలో ఉన్న ఇల్లు తప్ప పెద్దగా తక్కిన ఆస్తిపాస్తులు లేవు. గౌరీశంకర్కు శిరీషకు మాత్రం పెద్ద చదువులు చెప్పించారు. శ్రీమంతుడు కాకపోయినా హర్నాథ్ గారికి సంఘంలో మంచి పేరుంది. డబ్బు కోసం కాకుండా న్యాయం కోసం పోరాడే న్యాయవాదుల్లో హర్నాథ్ గారు ఒకరని వారికి ప్రఖ్యాతి ఉంది. నేను సంబంధం విషయం ముచ్చటించగానే హర్నాథ్ గారు పెద్దగా స్పందించలేదు. వారి అబ్బాయికి ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత ఏ విషయం చెప్తానన్నారు. ఇంటికి వచ్చి జానకితో అన్ని సంగతులు చెప్పాక వాళ్ళు ఆస్తి పరులు కాకపోయినా పర్వాలేదు, మనకే బోల్డంత ఉంది, వాళ్ళు మర్యాదస్తులయ్యి పిల్లవాడు గుణవంతుడైతే మనకదే చాలు అని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. మమ్మల్ని ఎక్కువ సందిగ్ధంలో పెట్టకుండా హర్నాథ్ గారు మర్నాడు గౌరీశంకర్కు సుధను చేసుకోవడం ఇష్టమేనన్న శుభవార్తను తెలియజేశారు. శిరీషతో సుధ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సుధను గౌరీశంకర్ పలుమార్లు చూడటం వల్ల ముఖపరిచయం ఉంది కాబట్టి పెళ్లి చూపులు అక్కర్లేదని కూడా గౌరీశంకర్ అన్నట్టు హర్నాథ్ గారు చెప్పారు. హర్నాథ్ గారు నేను కలిసి మా పురోహితుడికి వధూవరుల ఇద్దరు జాతకాలు ఇచ్చి పెళ్లికి మంచి ముహూర్తం పెట్టించాం. పెళ్లి 10 రోజులు ఉందనగా అమెరికా నుండి గౌరీశంకర్ రావడం, అనుకున్న ముహూర్తానికి సుధ పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోవడం జరిగింది. నేను డబ్బుకు లెక్క చేయకుండా నా భూతో నా భవిష్యత్తు అన్న రీతిలో మహావైభవంగా మా చిన్నతనంలో జరిగిన పెళ్లిళ్లలాగా సుధ వివాహం జరిపించాను. 5 రోజుల కార్యక్రమంతో జరిగింది. మొదటి రోజు నిశ్చితార్థం కృష్ణ ఓబ్రాయ్ హోటల్లో జరిగింది. 2వ రోజు పెళ్లి వారిని వారి దగ్గర బంధువులకు రిసెప్షన్ రవీంద్ర భారతిలోను, 3వ రోజు గౌరీశంకరను సుధను లాంఛనంగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురును చేసే కార్యక్రమం చిలుకూరులో ఒక దివ్యమైన రిసార్ట్ లోను వేడుకగా చేశాము. ఈ 3 రోజులు ప్రసిద్ధి చెందిన కళాకారులతో సంగీత నృత్య కార్యక్రమాలను ఏర్పాటు చేశాం. 4వ రోజు ఎదురు సన్నాహం, 5వ రోజు వివాహం శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో జరిగాయి. ముహూర్తం అయ్యాక అతిథులందరినీ లాంఛనప్రాయంగా పలకరిస్తున్నప్పుడు నన్ను ఆదరంగా కౌగలించుకుని తన జన్మలో అంత వైభవంగా జరిగిన పెళ్లి మరొకటి చూడలేదని, సత్యసాయి నిగమాగమం హాలు అతిథులతో నిండిపోయి ఉండటం తనకు తెలిసినంత వరకు అదే ప్రథమమని మా సత్యం మెచ్చుకున్నాడు. సుధా పెళ్లి అత్యంత వైభవంగా ఆనందంగా జరిగినప్పటికీ అప్పగింతల సమయంలో జానకిని పట్టుకోవడం కష్టమైంది. చిన్నపిల్లల వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. నేను మా దగ్గర బంధువులు ఎంత ఊరడించినా ఏడుపు ఆపుకోలేకపోయింది. ఆఖరకు అల్లుడు గారు కలుగు చేసుకుని, మీ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను, మీరు ఎప్పుడూ సుధను చూడాలనుకున్నా వెంటనే ఇండియాకు పంపిస్తాను, మీరేమీ బెంగ పెట్టుకోకండి అత్తయ్య గారు అని ఆదరంగా సముదాయించడంతో జానకి కాస్త కుదుటపడింది. పెళ్లి అయిన 1 వారం రోజులకే అమ్మాయి అల్లుడు గారు ప్యారిస్ హనీమూన్కు వెళ్ళి అక్కడ నుండి అమెరికాకు వెళ్ళిపోయారు. కాలచక్రం ఎవరికోసం ఆగదు, అది నిర్విరామంగా తిరుగుతూనే ఉంటుంది. అప్పుడే సుధ పెళ్లి 15 నెలలు దాటింది. మనం అనేకం అనుకుంటాం కానీ అనుకున్నవి అన్నీ జరగవు. పెళ్ళయి అమెరికాకు వెళ్ళాక మళ్ళీ మేము సుధను చూడటం కుదరలేదు. దానికి కారణాలు అనేకం. పుట్టబోయే మనవరాల ధర్మమా అని ఇప్పుడు అమెరికా వెళ్ళి మా కన్న తల్లి సుధను చూడబోతున్నాం. అనుకున్న ప్రకారం ఆ ఏడాది అక్టోబర్ నెలలో శనివారం నాడు నేను జానకి బోస్టన్లోని లోగన్ ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టాము. అల్లుడు గారు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. అమ్మాయికి 7 నెలలు నిండుతుండటం వల్ల భారంగా ఉండి ఇంటి దగ్గరే ఉండిపోయింది. అల్లుడు గారు మమ్మల్ని ఇద్దరిని చూసి కాస్త ఆశ్చర్యపోయినట్లు కనిపించారు. తర్వాత తెలిసింది ఆయన ఆశ్చర్యానికి కారణం మేము కాదని, మేము తీసుకువెళ్లిన బండెడు సామాను అని. ఈ రోజుల్లో అయితే తమ పిల్లలను చూడటానికని అమెరికా వెళ్లే తల్లిదండ్రుల సంఖ్య బాగా పెరిగిపోయింది. ఆ రోజుల్లో అలా కాదు, వెళ్లేవారు చాలా తక్కువగా ఉండేవారు. అందుచేత ఎవరైనా చుట్టాలు కానీ స్నేహితులు కానీ అమెరికా వెళుతున్నారని తెలిస్తే ఏదో సామాను అమెరికాలో ఉన్న వారి పిల్లలకు అందజేయమని కోరేవారు. కొంతమంది అయితే ఊరగాయలు పట్టుకుని వెళ్ళమనేవారు. మా విషయంలో కూడా అంతే అయింది. చాలా మందిని ముందులో నిరుత్సాహపరచలేదు కానీ తర్వాత సామాను ఎక్కువ అవడంతో కొంతమందిని సామాను తగ్గించి తీసుకున్నాం. కొంతమందికి మా సామానే బరువు ఎక్కువైందని చెప్పవలసి వచ్చింది. కానీ ప్రయాణం రేపు అనగా హర్నాథ్ గారి నుండి ఫోన్ వచ్చింది. ఆయన ప్రియమైన స్నేహితుడి కూతురు న్యూజెర్సీలో ఉందని, ఆమె పిల్లలకు కొన్ని బట్టలు పంపించాలని అనుకుంటున్నారని, ఒక చిన్న బ్యాగ్ మాతో పట్టుకుని వెళ్ళగలరా అని అడిగారు. ఎవరికైనా లేదు అని చెప్పగలం గాని వియ్యంకుడు గారి మాట తీసివేయలేం కదా. అందుకని మా బట్టలు కొన్ని తీసివేసి ఆ బ్యాగ్ను ఒక పెట్టిలో కుక్కవలసి వచ్చింది. ఇది కాకుండా మా అమ్మాయికి వీణ వాయించడం వచ్చు. అందుకని అల్లుడు గారి కోరిక మీద వీణ పెట్టడానికి పొడుగాటి ఒక కర్ర పెట్టి చేయించి వీణతో పాటు కొన్ని బట్టలు దాంట్లో సర్ది ఆ పెట్టెను కూడా మాతో తీసుకుని వెళ్ళాం. అందుచేత సరంజామా అంతా చూసి అల్లుడు గారు ఆశ్చర్యపడడంలో వింతలేదు. సామానంతా ట్రాలీ మీద సర్ది అతి కష్టం మీద ఈడ్చుకుంటూ విమానాశ్రయం యువతలు పడ్డాం. మామయ్య గారు, మీరిద్దరు సామాను చూస్తూ ఇక్కడ ఉండండి, నేను వెళ్ళి నా ర్యాబెట్ని తీసుకొస్తాను అని అల్లుడు గారు వెళ్ళిపోయారు. అల్లుడు గారు ఏమిటంటున్నారు అని జానకి ప్రశ్న. ఏమిటో నాకు సరిగ్గా బోధపడటం లేదు, ర్యాబెట్ని తీసుకుని వస్తానన్నాడు. ఈయనకు కుందేలుతో ఏం పని, ఈయన సబ్జెక్టు ఫిజిక్స్ కదా, జంతు శాస్త్రం కాదు కదా అని నేను తప్పించుకుంటుంటే, ఏమో లేండి, ఈ అమెరికా వాళ్ళ అలవాట్లు చాలా చిత్రంగా ఉంటాయి. కొంతమంది కుక్కలను పెంచితే మరి కొంతమంది పిల్లులను పందులను ఎలుకలను కూడా పెంచుతూ ఉంటారు. మరికొంతమంది అయితే పాములను కూడా భయం లేకుండా పెంచుతారు. చాలా కాలం నుండి అమెరికాలో ఉండటం వల్ల ఒకవేళ అల్లుడు గారు కుందేలు పిల్లను పెంచుతున్నారేమో, కానీ దాన్ని ఎయిర్పోర్ట్ ఎందుకు తీసుకుని వచ్చారో అర్థం కావడం లేదు అంటూ దీర్ఘాలోచనలో పడింది జానకి. అల్లుడు గారు వెళ్ళి పావుగంట అయినా ఇంకా రాకపోవడంతో ఎదురు చూస్తున్న నాకు దూరంగా పంజరం పట్టుకుని వస్తున్న ఆయన కనపడ్డారు. అమ్మయ్యా అని నేను నెట్టుకు విడుస్తుంటే, దగ్గరగా వచ్చిన వ్యక్తి మా అల్లుడు గారు కాదు, ఎవరో ఇంకో ఆయన. రామచిలుకు ఉన్న పంజరం ఒక చేత్తో మరొక చేత్తో తన కోటును పట్టుకుని వచ్చాడు. నేను ఇంకా అల్లుడు గారి కోసం ఆయన వెళ్ళిన వైపు చూస్తూ ఉంటే వెనక వైపు నుండి వచ్చి చిన్న కారు ఆగింది. దాంట్లోంచి అల్లుడు గారు దిగారు. అవును, మీ పెంపుడు కుందేలు ఏది అని అడిగాను. కుందేలు ఏమిటి, పెంపుడు ఏమిటి అని ఆశ్చర్యంగా నా వైపు చూశారు. అదేనండి, మీరు ర్యాబిట్ని తీసుకుని వస్తానని వెళ్ళారు కదా అని ఎదురు ప్రశ్న వేస్తే పక్కపక్క నవ్వి, చంపేశారు మామయ్య గారు, ర్యాబిట్ నా కారు పేరు, నేను ఏ కుందేలను పెంచడం లేదు అని ఆయన అంటుంటే నా తెలివి తక్కువతనానికి ఏమనుకున్నారో అని భయపడుతూ నా మొహం మరొక వైపుకు తిప్పుకున్నాను. అంత సామాను మమ్మల్ని చిన్న కారులో ఎలా తీసుకుని వెళ్ళడమా అని ఆలోచిస్తూ సామాన్ని క్లోజ్ గా పరిశీలిస్తున్నారు గౌరీ శంకర్. అల్లుడు గారు, మనం ఒక ట్యాక్సీని కూడా ఎంగేజ్ చేసుకుంటే సరిపోతుంది కదా అన్నాను. లేదు లేదు, ఇది ఇండియా కాదు, ఇది అమెరికా. ట్యాక్సీకి అధమపక్షం $30-$40 అవుతుంది, అది చాలా పెద్ద ఖర్చు అని కాసేపు పోయాక అల్లుడు గారు ఏదో మంచి ఆలోచన వచ్చినట్లు మొహం పెట్టి, మామయ్య గారు ఒక పని చేస్తాను, ముందు అత్తయ్య గారిని కొంత సామాన్ని తీసుకెళ్ళి తిరిగి వచ్చి మిమ్మల్ని తక్కిన సామాన్ని తీసుకుని వెళ్తాను. వెంటనే అల్లుడు గారు ర్యాబిట్లోని వెనక సీటు తీసేసి సామాన్ లోపల పెట్టారు. మా ఆవిడ తన భారీ శరీరాన్ని అతి కష్టం మీద కదుపుకుంటూ ముందు సీటు అంతా ఆక్రమించింది. వీణ పెట్టిన ఆవిడకు డ్రైవర్ సీటుకు మధ్యన పెట్టారు. పట్టినంత సామాను కారులో పెట్టి కారు స్టార్ట్ చేసే ముందు, మామయ్య గారు నేను తిరిగి వచ్చేటప్పటికి దాదాపు గంట పట్టవచ్చు, అది కూడా ట్రాఫిక్ జామ్లో చిక్కుకోకుండా ఉంటే, ఏమి అనుకోకండి, సామాన్ జాగ్రత్త అంటూ కారును ముందుకు పొనిచ్చారు. అమెరికన్ ఎయిర్పోర్టుల్లో సామాన్యంగా జనం కూర్చోవడానికి బయట బెంచీలు కానీ కుర్చీలు కానీ ఉండవు. కార్లు కూడా ఎక్కువసేపు అక్కడ ఆపడానికి వీల్లేదు. కారు వచ్చి రాగానే సామాన్ ఎక్కించుకుని పోవాలి. సామాను దగ్గర ఎవరో ఒకరిని ఉంచుని ఉండాలి, లేకపోతే పోలీసులు సామాన్ని అక్కడి నుంచి తొలగించేస్తారు. ఒకవేళ డ్రైవర్ లేకుండా కారు ఉంటే దాన్ని కూడా తీసుకెళ్లిపోతారు. ఇట్టి పరిస్థితుల్లో నాకు సామాను దగ్గర ఉంచోవడం తప్ప వేరే మార్గం కనపడలేదు. వచ్చే పోయే వాళ్ళని చూస్తూ అలా నిలబడిపోయాను. కాసేపటికి ఎవరో పక్కన నించుంటే తిరిగి చూశాను. ఒక నల్లవాడు గున్న ఏనుగులా ఉన్నాడు. హాయ్ ఓల్డ్ మ్యాన్, డి యూ నీడ్ ఎనీ హెల్ప్ అని అడిగాడు. ఏమీ అక్కర్లేదు, మా కారు మరో 5 నిమిషాల్లో వస్తుంది అని ఇంగ్లీష్లోనే సమాధానం చెప్పాను. కొత్త దేశం, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియదు కదా, అందుకే మరో 5 నిమిషాల్లో కారు వస్తుందని చెప్పాను. కానీ అల్లుడు గారు వచ్చేటప్పటికి మరో గంట పట్టింది. సారీ మామయ్య గారు, ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల ఇంత టైం పట్టేసింది అని చెబుతూ సామానంతా గబగబా కారులో పెట్టేసి నన్ను తన పక్క సీట్లో కూర్చోమని కారు స్టార్ట్ చేశారు. స్ట్రీట్ లైట్ల వెలుతురులో బోస్టన్ నగరాన్ని కొంత అటు ఇటు చూస్తూ కూర్చున్నాను. ఒక పావు గంట గడిచాక, చిన్నదైనా గట్టిదండి అన్నారు అల్లుడు గారు. ఆయన ఎవరిని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు. ఒకవేళ సుధ గురించేమోనని ఒక క్షణం అనుమానం వచ్చింది. సుధ అంటే ఆయనకు ప్రాణం, అందుచేత దాన్ని గురించి అలా మాట్లాడరు. అల్లుడు గారు, మీరేమంటున్నారో నాకేమి అర్థం కాలేదు అన్నాను. అదే మామయ్య గారు, నా కారు గురించి మాట్లాడుతున్నాను. ఇది చిన్న సైజు కారేనా, ఎంత సామాన్ లక్కను వెళుతుందో చూస్తున్నారుగా. ఆయన కారును పొగుడుతున్నారో లేక ఎక్కువ సామాన్ తెచ్చినందుకు నన్ను విమర్శిస్తున్నారో నాకు అర్థం కాలేదు. అల్లుడు గారు, మీ కారు పేరు ర్యాబిట్ అన్నారు, కానీ ఇది ఏ కంపెనీదో చెప్పలేదు. ఇది ఫోక్స్ వ్యాగన్, జర్మన్ కంపెనీ. నేను 1962లో యూరప్ సందర్శించినప్పుడు వేరే ఫోక్స్ వ్యాగన్ చూశాను. అది దీనికన్నా పెద్దది కూడా, కారు షేప్ కూడా వేరుగా ఉంది. అవును మామయ్య గారు, ఫోక్స్ వ్యాగన్లో చాలా మోడల్స్ ఉన్నాయి. మీరు చూసింది వుల్ఫ్ అయి ఉండవచ్చు. దానికి సపరేట్గా డిక్కీ ఉంటుంది సామాను పెట్టుకోవడానికి. ఇది ర్యాబిట్. దీనికన్నా చిన్న కారు ఒకటి ఉంది, దాని పేరు బీటిల్. ఈ రెండింటికి డిక్కీ ఉండదు అంటూ ఫోక్స్ వ్యాగన్ కార్ల మీద ఓ చిన్న లెక్చర్ ఇచ్చాడు. ఇవేం పేర్లండి, వుల్ఫ్, ర్యాబిట్, బీటిల్, ఇంకా చీమా, దోమ వంటి మోడల్స్ కూడా ఉన్నాయా అని అడిగాను నవ్వుతూ. మనుషుల పేర్లు, దేవుళ్ల పేర్లు పెడితే ఊరుకోరుగా, అందుకే నోరు లేని జంతువుల పేర్లు పెట్టుకుంటున్నారు కంపెనీ వాళ్ళు వాళ్ళ కార్ల మోడల్స్కు అని వివరణ ఇచ్చాడు గౌరీశంకర్. కాసేపు ఆగి తన కారు గొప్పతనం గురించి మళ్ళీ మొదలుపెట్టాడు. దీన్ని నేను కొని 10 ఏళ్ళయింది. అప్పటికి 2 ఏళ్ల క్రితం దీన్ని కంపెనీ నుండి కొన్న ఓనర్ ఎక్కువగా వాడలేదు. అప్పట్లో $800 కొన్నాను. ఈ 10 ఏళ్లలో ఇది ఎటువంటి ట్రబుల్ ఇవ్వలేదు. అమెరికన్ కార్లు అయితే పెద్దగా ఉంటాయి, వాటికి బోల్డ్ పెట్రోల్ ఖర్చు అవుతుంది. దీని పెట్రోల్ ఖర్చు తక్కువ, అందుకే చిన్నదైనా గట్టిది అన్నాను. అల్లుడు గారికి లెక్చర్లు ఇవ్వడం అలవాటు, అందుకని కార్ల గురించి చెప్పడం ఆపేలా లేరు. ఫోక్స్ వ్యాగన్ గురించి ఎందుకు అడిగాను రా బాబు అనుకున్నాను. ఇంతట్లో భారీ రద్దీగా ఉన్న రోడ్డు రావడంతో లెక్చర్ ఆపి డ్రైవింగ్లో నిమగ్నమైపోయారు. ఇండియాలో పెద్ద కార్లలో తిరగడం అలవాటైన నాకు ఇంత చిన్న కారులో ప్రయాణం చేయడం అసౌకర్యంగా ఉంటుందేమోనని భావించి చిన్న కారు ప్రయోజనాల గురించి అల్లుడు గారు చెప్తున్నారనిపించింది నాకు. రోడ్డు మీద రద్దీ కాస్త తగ్గింది. గౌరీశంకర్ మళ్ళా మాట్లాడడం మొదలుపెట్టాడు. చూడండి మామయ్య గారు, ఈ అమెరికన్లది అంతా హై థింకింగ్ అండ్ సింపుల్ లివింగ్. మన ఇండియన్స్ లాగా ఎక్కువ భేషజాలకు పోరు, సింపుల్గా డ్రెస్ చేసుకుంటారు. చూస్తున్నారుగా, ఒక పొట్టిలాగు బనీన్తో కూడా బయటకు వచ్చేస్తారు. డబ్బు ఉంది కదా అని అవసరం లేకపోయినా ప్యాలెస్ లాంటి ఇళ్ళు కట్టరు, సౌకర్యంగా ఉండే చిన్న ఇళ్ళుతో సంతోషపడతారు, డబ్బున్న వాళ్ళు కూడా. ఈ విషయాన్ని నాకు ఇంత వివరంగా అల్లుడు గారు ఏ కారణం వల్ల చెప్తున్నారో ఇల్లు చేరుకునే వరకు నాకు అర్థం కాలేదు. అల్లుడు గారు కారే కాదు, ఇల్లు కూడా చిన్నదిగానే ఉంది. మొత్తం పోర్షన్ అంతా కలిసి బంజారాహిల్స్లోని మా బంగ్లాలోని హాల్ అంతా కూడా లేదు. ఒక పొడుగుపాటి గదిలో ఒక మూల వంట చేసుకోవడానికి సదుపాయం ఉంది. ఆ గదిలోనే భోజనాలు చేయడానికి ఒక టేబుల్, కుర్చీలు, మరొక మూల సోఫా సెట్టు చిన్నది ఉన్నాయి. ఆ గది పక్కనే మా వాళ్ళ పడగ గది ఉంది. వీటి పక్కన టాయిలెట్, బాత్రూము ఉన్నాయి. అల్లుడు గారు MIT లో ఇంకా స్కాలర్షిప్ మీదే ఉన్నారు. ఆయన చేతికొచ్చేది మహా అయితే నెలకు $1500. అందుకే సిటీ మధ్యలో కాకుండా కాస్త దూరంగా బ్రాడ్వేలో ఈ చిన్న అపార్ట్మెంట్ అద్దెకు తీసుకుని ఉన్నారు. దీనికి కూడా నెలకు $600 అద్దె. అది కాకుండా ఎలక్ట్రిసిటీ వాడినందుకు అదనంగా డబ్బు చెల్లించాలి. ఆ బిల్డింగ్ లో 4 అంతస్తులు ఉన్నాయి. బేస్మెంట్ 1, 2, 3 ఫ్లోర్లు. మా పోర్షన్ మొదటి అంతస్తులో ఉంది. మేము ప్రయాణం బడలికతో ఉన్నామని తలచి గౌరీశంకర్ భోజనాలు త్వరగా ముగిసేలా చేసి డైనింగ్ టేబుల్, కుర్చీలు ఒక మూలకు నెట్టి ఒక చాప మీద పరుపు వేసి మేము పడుకోవడానికి ఏర్పాటు చేశాడు. హైదరాబాద్లో మా వైభవం జ్ఞాపకం తెచ్చుకునే సుధా ఆ చిన్న ఇంటిలో మేము పడుకునే పరిస్థితి చూసి చాలా బాధపడింది. నువ్వు అల్లుడు గారు ముఖ్యం, పెద్ద సదుపాయాలు మాకు అక్కర్లేదు, మీతో ఉండటమే మాకు మహాభాగ్యం అని మా అమ్మాయికి నచ్చ చెప్పి జెట్ లాగ్ వల్ల వచ్చే నిద్ర ఆపుకోలేక వెంటనే నడుము వాల్చాను. జానకి సుధతో కబుర్లు చెప్తూనే ఉంది. ఎప్పుడు పడుకుందో నాకు తెలియదు. అర్ధరాత్రి వేళ మెళుకు వచ్చి చూస్తే పక్కన పడుకుని బురక పెడుతూ ఉంది. మర్నాడు ఆదివారం. పనికి వెళ్లే రోజుల్లో ఆయన ఖాళీ ఉండదు కాబట్టి అల్లుడు గారు ఆదివారం రోజున మమ్మల్ని ఇద్దరిని ర్యాబిట్ లో తీసుకుని వెళ్లి బోస్టన్ నగరం కొంత చూపించారు. ముందుగా MIT కి వెళ్లి అక్కడ నుండి డౌన్ టౌన్ వెళ్లి అక్కడ కొన్ని ముఖ్య ప్రదేశాలు చూసి తిరిగి ఇంటికి చేరేటప్పటికి సాయంత్రం 5 అయిపోయింది. ఒక గంట విశ్రాంతి తర్వాత సుధను తీసుకుని పిజ్జా హట్కు వెళ్లి వేడివేడి పిజ్జాలు తిని తిరిగి ఇంటికి వచ్చాం. కారు డ్రైవింగ్ చేస్తున్నంతసేపు అల్లుడు గారు ర్యాబిట్ను పొగుడుతూనే ఉన్నారు.